భగవద్గీత 6వ అధ్యాయం 37వ శ్లోకం. అర్జున ఉవాచ: ఐత్రిస ద్రవ్యపేతో యోగాశ్చలిత మానస అప్రాప్యయోగ సంసిద్ధిం కాంగతిం కృష్ణ గచ్చతి. అనువాదం: అర్జునుడు పలికను, ఓ కృష్ణ, మొదట ఆత్మానుభవ విధానాన్ని శ్రద్ధతో స్వీకరించి, కానీ సంసార ఆలోచనల కారణంగా వదిలిపెట్టి యోగమునందు విఫలుడైన వ్యక్తి గమ్యమెట్టిది? అర్జునుడు పలికను, ఓ కృష్ణ, మొదట ఆత్మానుభవ విధానాన్ని శ్రద్ధతో స్వీకరించి, పిదప సంసార కోరికల కారణంగా దాన్ని వదిలివేసి యోగమునందు పూర్ణతను పొందలేని విఫల యోగి గమ్యం వచ్చింది. తాత్పర్యం: ఆత్మానుభవం పొందే మార్గం భగవద్గీత అని వివరింపబడింది. జీవుడు వాస్తవానికి పాంచభౌతిక దేహం కాక దానికి అతీతుడైన వాడు. సచ్చిత్ ఆనందము అతని నిజమైన స్థితి అని తెలిపడి జ్ఞానము ఆత్మానుభవం యొక్క మూల సిద్ధాంతమైనది. నిత్య జీవితము జ్ఞానము ఆనందము సచ్చిత్ ఆనందము దేహము మనస్సుకు అతీతమైన దివ్య లక్షణాలు. ఇట్టి ఆత్మానుభవం జ్ఞాన మార్గం ద్వారా అష్టాంగ యోగ మార్గం ద్వారా భక్తి మార్గం ద్వారా పొందుట సాధ్యమవును. ఈ మార్గాలన్నింటిలో జీవుడు తన నిజస్థితిని, తనకు భగవంతుడితో గల సంబంధాన్ని మరియు తనకు భగవంతుడితో గల సంబంధాన్ని పునఃస్థాపించి కృష్ణ చైతన్యం అత్యున్నత పూర్ణస్థితిని బడేటకు చేయవలసిన కర్మలు తెలుసుకోవలసి ఉన్నది. ఈ మూడు మార్గాల్లో దేన్ని చేపట్టినా ముందో వెనుకో తప్పక మనిషి దివ్య గమ్యమును చేరగలడు. ఆధ్యాత్మిక మార్గమున కొద్ది ప్రయత్నమైనా ముక్తికి గొప్పగా దేహం దోహదం చేయగలని పలుకుతో కృష్ణ భగవాను 2వ అధ్యాయంలో నిర్ధారించి ఉన్నాడు. ఈ మూడు మార్గాల్లో భక్తి మార్గం భగవద్ అనుభూతిని పొందుటకు ప్రత్యక్ష మార్గమే ఉన్నందున ఈ యుగమునకు మిక్కిలి అనువైనది అయి ఉన్నది. భగవంతుడు గతమునం తెలిపిన వచనము తిరిగి నిర్ధారించుకున్నట కొరకు అర్జునుడు ఈ విధంగా ప్రశ్నించున్నాడు. మనిషి ఆత్మానుభవ మార్గాన్ని శ్రద్ధతో స్వీకరించా జ్ఞానయోగ విధానము అష్టాంగయోగ పద్ధతి ఈ కాలమునకు మిగుల కష్టతర విధానములై ఉన్నవి. ఈ మార్గమునందు పలు ప్రయత్నములు కావించను బహు కారణముల చేత మనిషి విఫలుడు కావచ్చును. మొట్టమొదటి విషయం ఏమనగా, ఈ విధానం అనుసరించిన మనిషికి అత్యంత శ్రద్ధ ఉండదు. అంతేకాక ఆధ్యాత్మిక మార్గాన్ని చేపట్టుట అనగా దాదాపు మాయపై యుద్ధాన్ని ప్రకటించటువంటిది. కనుక ఎవరైనా అట్లు ప్రయత్నించగానే మాయ అనేక విధములైన ఆకర్షించే సాధకుణ్ణి పడదోయటకు యత్నించుచుండును. వాస్తవానికి బద్ధజీవుడు మాయచే ప్రభావితుడైనటు వాడే. ఆధ్యాత్మిక కళాపములను తిరిగి ఆ గుణములచే మోహింపబట్టకు అవకాశం కలదు. ఇదియే ఆధ్యాత్మిక మార్గం నుండి పతనాన్ని పొందుట యోగాశ్చలిత మానస అనబడును. ఆ విధంగా ఆత్మానుభవ మార్గం నుండి తొలగటం వలన కలిగే ఫలితాలను తెలుసుకుంటూ అర్జునుడు కుతూహలపడుతున్నాడు. జ్ఞానచిమిరాంతస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురు మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కళామయం దదాతి స్వాపదార్థకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అర్జునుడు అడిగాను, ఓ కృష్ణ, మొదట ఆత్మానుభవ విధానాన్ని సద్దుతో స్వీకరించి పిదప సంసార కోరికల కారణంగా దాన్ని త్యజించి యోగమునందు పూర్ణత పొందలేని విఫల యోగి గమ్యమేటిది? నిన్న మనం చెప్పుకున్నాం, భగవంతుడు మనిషిని చేయమంటుంది ఆత్మానుభవం కోసం ప్రయత్నం చేయమంటున్నాడు. అది ఆత్మానుభవం అన్నిటికంటే కూడా మిక్కిలి కష్టతరమైనటువంటి పని. మొదట అర్థం చేసుకోవడం అదే కష్టం, దాన్ని అటెంప్ట్ చేయడం. ఈ ప్రపంచంలో ఎంతమందికి నేను శరీరం కాదు ఆత్మ, మనంతా లిటరసీ భారతదేశంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంతమంది హయ్యర్ ఎడ్యుకేషన్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ భగవద్గీత ఉపదేశాలతో చూసినట్లయితే అసలు వాళ్ళ మానవ జన్మకు చెందినటువంటి జ్ఞానమే వాళ్ళకి ప్రారంభం కాలేదు. దాని అంటాడు పాలిష్డ్ యానిమల్ నాలెడ్జ్, వింత పశువుల్లాగా పెద్ద పశువుల్లాగా ఎంత చదువుకున్నాడంటే అంత వింత పశువు, ఎంత చదువుకున్నాడంటే అంత పెద్ద పశువు. అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ దాన్ని మాయార విద్య, మనల్ని ఆత్మానుభవం నుంచి దూరం తీసుకెళ్ళడం, భగవంతుడి నుంచి దూరం చేయడం, అది చదివేట్లు అవుతుంది. కాబట్టి దీన్ని తెలుసుకోవడమే కష్టం, తెలుసుకున్న తర్వాత ఆ పద్ధతిలో బతకగలగడం ఇంకా కష్టం. మనం చూస్తూ ఉంటాం, కనీసం మనం తెలుసుకున్నటువంటి వాళ్ళం నేను శరీరం కాదు ఆత్మని, కానీ మనం నేను ఆత్మనే అనే పద్ధతిలో ఎంతమంది మనం ఆ రకంగా బతకగలుగుతున్నాం? మనం శరీరం అనుకున్నప్పుడు మన పద్ధతులు వేరుగా ఉంటాయి, మనం ఆత్మ అనుకున్నప్పుడు, మన శరీరం అనుకున్నప్పుడు మన అమ్మ నాన్న కనపడంగానే, మన సొంత ఊరు చేరుకోగానే, మన మిత్రులు కనిపించగానే మనకి వైకుంఠం కనిపించినట్టు అవుతుంది. మనం ఎంత మన శరీరంగా ఆత్మ తెలుసుకున్నా కూడా ఎవరికైతే సొంత ఊరు మన శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళు లేదా శరీరానికి అనుకూల పరిస్థితులు ఎవరికైతే సుఖాన్ని కలిగిస్తాయో వాళ్ళు అసలు ఆత్మజ్ఞానం గురించి విన్నారు కానీ వాళ్ళు దాన్ని సాక్షాత్కారం చేసుకోవాలా. ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ రెండు వేరు, ఎవరైతే జడబుద్ధితో ఉంటారో ఎవరైతే ఆత్మజ్ఞానంతో ఉంటారో వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పనులు వాళ్ళ మాటలు ఇవన్నీ కూడా వేరైపోతాయి. ఒకళ్ళు శరీరాన్ని ఆధారంగా చేసుకుని ఒకళ్ళు ఆత్మను ఆధారంగా చేసుకుని, అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఈ రెండు పూర్తిగా రెండో అధ్యాయంలో యానిషా సర్వభూతానాం తస్యాం జాగతి సమయమి యశ్యాం జాగతి భూతాన్ని సానిషా పశ్యతోముని ఆ శ్లోకంలో కృష్ణుడు చెబుతున్నాడు. ఏ పనులు అయితే దేహాత్మ బుద్ధిలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారో ఆ పనులను మాత్రం ఆధ్యాత్మవాదులు చేయరు. ఏ పనులు అయితే ఆధ్యాత్మవాదులు చేస్తూ ఉంటారో ఆ పనులు జడబుద్ధి వాళ్ళు, అంటే ఒకళ్ళు ఆత్మ అవసరాలు చూస్తున్నారు ఇంకోటి శరీర అవసరాలు చూస్తున్నారు. కంప్లీట్గా భక్తులకి ఇతర భక్తులను కలుసుకున్నప్పుడు ప్రాణం వచ్చినట్టుంటుంది, భక్తులకి భగవంతుడి సేవలు చేసుకునే అవకాశం కలిగినప్పుడు వాళ్ళకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఇది వాళ్ళ వాళ్ళ ఎదుగుబాటుని బట్టి చాలామంది చూసాం భక్తుల జీవితం లేదా మందిరాలు భగవంతుడి ఏర్పాటుతో నడుస్తూ ఉంటాయి. ప్రభుపాద ఆయన మొహమాటం లేకుండా చెప్పేవాడు, మీరేదో దానాలు ఇస్తుంటే మందిరం నడుస్తుందని అనుకోమాకండి. మందిరాలు భగవంతుడి ఏర్పాటుతో నడుస్తూ ఉంటాయి. మీరు దానాన్ని ఇస్తున్నట్లయితే అది మీకోసం ఇచ్చుకుంటున్నారు. మీరు దానాన్ని ఇస్తుంటే మీకు సేవ చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది, సేవ చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మీ ప్రయోజనం కోసం, మీ లాభం కోసం మన ఏమైనా దేవుడికి ఏదైనా సేవ చేసినా దానం ఇచ్చినా, మనం సేవ చేయకపోయినా దానం ఇవ్వకపోయినా దేవుడి పనులు ఏమైనా ఆగుతాయండి, జరుగుతానంటే. కానీ మనకు అవకాశం కలిగింది కదా, నాకు ఈ సేవ చేసుకునేటువంటి అవకాశం కలిగింది. నేను ఇక్కడ ఆ శ్లోకంలో అదే చదువుతుంది, ఎవరైతే భగవంతుడి నుంచి దూరం అయిపోతారో యోగాశ్చలిత మానస, యోగం అంటే భగవంతుడితో కలిసి ఉండడం, యోగాశ్చలిత మానస భగవంతుడి నుంచి దూరం అయిపోతాం. అంటే ఏమైనా మనం దేవుడికి ఏమి చేస్తున్నా అంటే అది మనం జీవితాన్ని ధన్యం చేసుకునే పద్ధతిలో బతుకుతున్నాం. చూస్తూ ఉంటాం కొంతమంది ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మందిరంలో దానం వేయడం, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే భాస్కర్ అని చెప్పి ఒక కుర్రాడు ఉండేవాడు తెలుసా, భాస్కర్ అని చెప్పి కురుక్షేత్ర ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ భాస్కర్ గారు, మాతాజీ మీరుండే రూమ్, రూమ్ మీద ఆయన పేరే ఉంది తెలుసా, చూసారా ఇన్ని మాటలు వచ్చారు రూమ్లో ఉంటున్నారు, ఎవరు కట్టారు రూమ్ ఏంది ఇప్పుడు ఎంత చదివారేంది చదివారా భాస్కర్ గారికి అంటే భక్తులు ఎట్లా ఉంటారు చెప్పడానికి. ఆయన సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నా దగ్గర రావడం ప్రారంభమైంది. తర్వాత బస్ చదువుకుని కుర్రాడు, భగవంతుడు అర్థమైనాడు, ఆయన ప్రయారిటీస్ అన్ని కూడా రీఅరేంజ్ చేసుకున్నాడు. మనం చూస్తుంది కానీ మరి మా దగ్గరికి వచ్చిన బాగా టెన్షన్ ఉంటుంది సామి, చేతుల్లో చాటులు పోస్తా ఉంటాయి నాకు అంత టెన్షన్, పరీక్ష గట్టిగా తయారైనా కూడా టెన్షన్ వల్ల అన్న మనిషి మెల్లిగా 6 సంవత్సరం లోపల ఎట్లా మారిపోయినాడంటే ఆయన పరీక్షలు అంటే భయం లేక వాళ్ళే ముందర వచ్చేసి 16 మార్కులు జపం చేసుకుని మిగతా టైంలో ఎంత టైం ఉంటే అంత టైం ముందర 16 మార్కులు చేసుకునేలా ఆ తర్వాత చదువుకోవడానికి ఎంత టైం ఉంటే దానికి ఎంత సెలవు వస్తుంది ఇట్లా అట్లా అంత భయపడేవాడు. కానీ మేము చూస్తాను కానీ మా కళ్ళ ముందు ఎంత మారిపోయినాడు మనిషి, టెన్షన్ లేక వాళ్ళే మన చేతుల్లో ఏముంది సమయం, భగవన్ నమ్ముకోవాలి ఆ తర్వాత మిగిలింటే మనం ప్రయత్నం చేయాలి అని చేసి అటు చదువుకుంటూ వచ్చేసి కాలేజీలో టాపర్ అయిపోయినాడు, కాలేజ్ ఫస్ట్ ఎన్ఐటి కురుక్షేత్ర టాపర్. తర్వాత వాళ్ళ నాయన టాపర్ అవ్వడం చూసి ఎంబీఏ కూడా చేయమన్నాడు. ఈయనకి ఇంజనీరింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ పోయింది, మళ్ళీ ఎంబీఏ అసలు లేను కదా ఇంజనీరింగ్ అంటే అలవాటు ఏం లేను, దాని మీద ఎంటెక్ చేయడం అంటే పర్వాలేదు. వాళ్ళ ఆయన ఈయన బాగా తెలివి గలవాడు లేకపోతే టాపర్ ఎట్లయినాడు కానీ ఎంబీఏ కూడా చదవమని చెప్పి అదే చదివాడు. మా నాయన వెనకాల పడ్డాడు ఎంబీఏ చదవమంటున్నాడు, నాకు అసలు ఎంబీఏలో ఇంట్రెస్టే లేదు, ఆ సబ్జెక్టే నాకు ఇష్టం లేదు, ఎట్లా అట్లా ఏదో ఒకటి చదవాలా బీటెక్ పూర్తి చేసుకుని అంటే నేను చెప్పా ఎందుకంటే ఉద్యోగం కూడా వచ్చింది. అదే ఉద్యోగం ఢిల్లీలో మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది, గుర్తున్నా చాలా సంవత్సరం మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. పేరెంట్స్ ఢిల్లీలో ఉంటున్నారు, ఈయన వచ్చి కురుక్షేత్రం చదివి ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం ఢిల్లీలోనే వచ్చింది. ఆయన ఎంతో అన్హ్యాపీ ఫీల్ అయినాడు, మామూలుగా తల్లిదండ్రులు మందిరం వాతావరణం దూరం పోతున్నా అన్హ్యాపీ, ఇక్కడ ఉంటే నాకు ఇంత ఈ డిసిప్లిన్ అంతా ఇంట్లో అంటే వాళ్ళు ఇద్దనమని అద్దనమని అధ్యయమని ఇద్దేమని నేను ఒక పద్ధతిలో బతికే అవకాశం, వెరీ నాట్ హ్యాపీ. తర్వాత వాళ్ళని ఆయన ఎంబీఏ చదవమంటే మరి ఢిల్లీ లైఫ్లో నేను పొద్దునే 7 గంటలకు ఇంటి నుంచి బయలుదేరతా, రాత్రి 9 అవుతుంది ఇంక ఎంబీఏకి తయారైంది, ఎంబీఏకి తయారయ్యేదని ఉద్యోగం చేసేది. వాళ్ళని కూర్చోబెట్టి జీతం వేయరు కదా, ఉద్యోగం ఇచ్చారంటే ఆయనకు అంత జీతం ఇస్తున్నారంటే బాధ్యతలు కూడా ఇస్తారు కదా, ఈమె పెద్ద గ్రూప్కి ఇన్ఛార్జ్ చేశారు. వీళ్ళందరి చేతను వాళ్ళు పని సూపర్వైజ్ చేయాలి సాఫ్ట్వేర్ అంటే. నాన్న నీకు తెలుసు కదా నువ్వు భయపడాల్సిందే, నువ్వు నీ ఉద్యోగం చేయి, నీ పదహారు మాలలు చేయి, నీ ఉద్యోగం చేయి. ఆ తర్వాత ఏ టైం ఉంటుందంట ఎంబీఏ ప్రిపరేషన్ పేపర్ తీసుకుని అటెండ్ చేయి, ఏదైతే అవుతుంది. పేరెంట్స్ ఇల్లు పెట్టలేదు కాబట్టి ఆ తర్వాత ఆయన వచ్చి నా చేస్తాడు. నాకు పెద్ద ఆశ్చర్యమైంది, ఒకచోట మూడు చోట్ల నేను సెలెక్ట్ అయినా, గూడగాం ఎంబీఏ ఇన్స్టిట్యూట్లో సెలెక్ట్ అయినా, బాంబే ఎంబీఏ ఇన్స్టిట్యూట్లో సెలెక్ట్ అయినా, నేను ఇండోర్ ఫేమస్ ఇండోర్లో ఎంబీఏ చేస్తే మంచి ఎంబీఏగా భావిస్తాను. ఇండోర్లో ఎంబీఏ చేయడం మూడు చోట్ల ఒకేసారి సెలెక్షన్ వచ్చాను. మామూలుగా భగవంతుడు కావాలంటే మన యొక్క చెప్పాలనుకున్న పాయింట్ ఆయనకి ఎప్పుడైతే అర్థమైందో కృష్ణనామని జపం చేసుకోవాలా, కృష్ణుడికి సేవ చేసుకోవాలా. ఆయన స్టూడెంట్ లైఫ్లో ఉంటేనే ప్రతి నెల నాకు 2,000-3,000 తీసుకొచ్చి ఇచ్చేవాడు. నేను అడిగా నువ్వు స్టూడెంట్ కదా నీ దగ్గర 2,000-3,000 ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మా అమ్మ నాయన అడుగుతుంటే నువ్వు జ్యూస్ తాగుతున్నావు లేదా ఇది తీసుకుంటున్నావు లేదా, నేను తీసుకుంటున్నా అని చెబుతా అంటే దానివల్ల వాళ్ళు ఎక్స్ట్రా ఆ డబ్బులన్నీ కూడా మిగిల్చి తీసుకొచ్చి మరి నేను అంత స్మార్ట్ ఇంట్లో అబద్ధాలు చెప్పి ఇట్లా నేను జ్యూస్ తాగుతున్నాను. తర్వాత నేను ఉద్యోగం చేసేప్పుడు వాళ్ళ నాయన కనుక్కున్నాడు జీతం ఎంత, ఆయనకి జీతం ఎంత కనుక్కున్నాడు తెలుసు కదా తల్లిదండ్రి, ఈయనకి జీతంలో 10% ఇవ్వాలని చెప్పి ఆయనకి కోరిక. నేను కృష్ణుడికి 10% ఇవ్వాలి. సో ఆయన 10% ఇచ్చి వాళ్ళ నాయన గుండు పట్టు వస్తుంది. 60,000 10% అంటే ఎంత అవుతుంది? 6,000 6,000 రూపాయలు ప్రతి నెల మంది నెలలు అంటే మా అమ్మ నాయన ఒప్పుకునే ప్రశ్న లేదు. నేను చెబుతాను ఇట్లాగే దొంగ లెక్కలు చెప్పి బస్సులు పోవడం నాకు ఇబ్బందిగా ఉంది, ట్యాక్సీలో పోవాలా, ట్యాక్సీలు పోతే రోజుకి 100 రూపాయలు నెలకు ఒకసారి నా దగ్గరికి వచ్చేసేవాడు. ఆయన వచ్చేసి అని తన మాట అని మేము ట్రైనింగ్ ఇచ్చేప్పుడు చెప్పాడు 10% నీ ఆదాయం అంతా 10% దేవుడికి సేవ చేయడం నీకు మంచిది. నేను అట్లా అంత మేనేజ్ చేసి ఇట్లా కరెక్ట్గా అట్లాగే అంకుర్ అని ఒక్కర్రాడు ఉండేవాడు ఫుల్ టైం చూశాను. అంకుర్ ఆనందవర్ధన్ దాస్ ఆయన తెలియగల ఎంటెక్ చదువుకున్నాడు. ఖాళీ టైంలో అంతా ట్యూషన్ చెప్పేసి పిల్లకాయలకి ఏం సర్టిఫికెట్ ఆయన నెలకొస్తారు నా దగ్గరికి వచ్చి నా బండి అని తెలియవాడు వచ్చి 20,000 ఎట్లా ఇచ్చాడు. ఏమని నువ్వు స్టూడెంట్ కదా నీ దగ్గర 20,000 ఎక్కడ చేస్తానండి చెప్పాడు. సాయి నేను ట్యూషన్ చదువుతాడు, ట్యూషన్ చదువుతుంటే ఒక స్టూడెంట్ నాకు ఎంత ఇస్తాను 15 మంది స్టూడెంట్స్ చదువుతాడు తెలియదు. అట్లాగే నేను ఈ మాట ఇక్కడి నుంచి వచ్చేప్పుడు కృష్ణ నుంచి వచ్చేప్పుడు వాళ్ళు వస్తారు ఇక్కడికి రేవతి జ్యోష్ణ అని చెప్పి ఇద్దరు ఆడపిల్ల గారు ఎంఎస్సీ చదువుతున్నారు కురుక్షేత్ర యూనివర్సిటీలో. నీ మాట పోయేప్పుడు మొత్తం ఆ 15 మంది నా దగ్గర తీసుకొచ్చారు. మనం చేయనట్టు ప్రచారం మేము కూడా ఒక మీరు తీసుకురావాలి. వీళ్ళు 15 మంది పీజీ చదివేటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. వాళ్ళకి ఏం నేర్పించారో ఏందో అందరు పెద్ద పెద్ద డబ్బాలు నిండా తినే ఐటమ్ తీసుకొచ్చి అందరూ పూలమాలలు డబ్బాలు అందరు కూడా ఏదో రాస్తూ ఉంటారు కదా వాళ్ళ యొక్క శ్రద్ధను వ్యక్తం చేస్తారు. పాటలు ఇవన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కళ్ళు సో అండ్ సో ఇది రాసింది. సో కట్ పాయింట్ వచ్చి మనం భక్తులయ్యేప్పటికీ మన అలవాట్లు మారిపోతాయి, మన ఇంట్రెస్ట్లు మారిపోతాయి, మనకి భక్తులు అన్నప్పుడల్లా మనకి ఎంతో అటాచ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. అది పరీక్ష మేము ఉంటాం కదా, మాకు తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు ఉన్నారు, కానీ మనసటి పక్కేం పోదు. ఇలా భక్తి చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు మనవాళ్ళు ఇట్లంతా కూడా వాళ్ళకి పూర్తిగా కరెక్ట్గా భగవంతుడు అవగాహన అయితే. రాజశేఖరు అనంతపూర్లో చదువుకునేప్పుడు వాళ్ళ ఫాదర్ రైతు అంటే డబ్బులే ఉండేవి కాదు, అంటే ఏదో అప్పులతో ఇట్లంతా. నేను రాజశేఖర్ని అనంతపూర్లో కలుసుకున్నప్పుడు నేను చూసా, అంటే ఇట్లా మా అమ్మ నాయన అప్పు చేయాల్సి వస్తుంది, వాళ్ళు అప్పులు చేసినట్టు అప్పులు తీర్చడానికి మళ్ళీ నేను ఉద్యోగం చేయాలా, కానీ నాకు ఉద్యోగం చేయాలని లేదు కాబట్టి అప్పులు చేసి బీటెక్ పూర్తి చేసి మళ్ళీ అప్పులు తీర్చడానికి ఉద్యోగంలో చేరి నేను బీటెక్ చేసిన తర్వాత కూడా నేను ఆశ్రమంలో నేను చేరాల్సింది, కానీ చేయకుండా నేను చేరిపోతాను అంటే నేను చెప్పే అప్పుడు నువ్వు సరెండర్ అవుతున్నావు కదా, నేను చెప్పినట్టు చేయవా, నువ్వు బీటెక్ పూర్తి చేయాలా, అట్లా మీ నాయన అప్పులు తీసుకొచ్చింది నేను చదివక్కర్లేదు, నేను ప్రతి నెల నీకు 2000 పంపిస్తూ ఉంటాను, నేను నీకు ప్రతి నెల 2000 పంపిస్తూ ఉంటాను అంటే వెంకటేశ్వర ఒక్కరాడు ఉండేవాడు చనిపోయినాడు తెలుసు విన్నారు వెంకటేశ్వర రాజశేఖరికి ముందు వెంకటేశ్వర కురాడు ఉండేవాడు ఆయన కూడా తెలుసు ఆయన కూడా అక్కడ ఒక పేద కుటుంబం నుంచి బిట్స్ బిలాంగ్లో చదువుకున్నాడు. నేను అక్కడ ప్రోగ్రాంకి వెళ్ళేవాడిని, ఎమ్మెల్యేగా మారిపోయినాడు బాబు భక్తులకు వచ్చేసి, కానీ చదువు అయిపోయింది ఆయన బయటికి రావాలంటే సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే ఆయనకి కాలేజీలో ఉండేటువంటి డ్యూస్ అన్ని కూడా చెల్లించాలి కదా, హాస్టల్ డ్యూస్ అంత 35000 40000 అని ఆయన చెల్లిస్తే కానీ ఆయన సర్టిఫికేట్ తీసుకుని బయటపడితే కానీ నేను ఆయనకి 35000 40000 నేను కట్టాను విడిచిపోయాను. చిన్న తర్వాత అన్నట్టుగానే ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ కావాలంటే పోవచ్చు అని అక్కడికి బిట్స్లో చదువుకున్నాను కదా, ఉద్యోగం వచ్చింది, అంటే అమెరికాలో కూడా పనిచేసిన అవకాశం వచ్చింది, ఆయనకి ఇంట్రెస్ట్లే వచ్చేస్తాను ఎక్కడ వెళ్ళినా. అప్పుడు వీళ్ళు ఎవరు లేరు, ఒక్కడే ఒక్కడ ఉండడం కష్టం కదా, బిక్క బిక్కమంటే ఒక్కడే ఉంటే ఆ పాత బిల్డింగ్ వాళ్ళ బంధువులు నీకేం గతి పట్టిందంటే దిక్కులేని వాళ్ళకి బతుకు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునే పాయింట్ వచ్చి ఎవరైతే జడబుద్ధితో ఉంటారో వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉండేటువంటి పద్ధతులు ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి. ఎవరైతే ఆత్మజ్ఞానం వాళ్ళకి క్లియర్గా ఉంటుంది, వాళ్ళకి సందేహం ఉండదు, బస్ నేను నా ఆత్మ కళ్యాణం కోసం ఇతరుల ఆత్మ కళ్యాణం కోసం నేను పనిచేయాల, ఈ శరీరం కోసం ఎంత పని చేసినా కూడా ఈ శరీరం అనేది అది కుళ్ళి మట్టిపాలు అవ్వడం తప్పదు, కాబట్టి ఈ శరీరం కోసం ఎందుకు తాపత్రయపడాలా. కాబట్టి ఇక్కడ అర్జున్ అడుగుతున్నటువంటి ప్రశ్న, మనిషి ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తాడు, ఇక్కడ తాత్పర్యం చదువుతున్నట్టుగా అందరి అనుభవం కూడా మనం మామూలుగా భక్తి చేయనప్పుడు మనకి మైండ్ బాగానే ఉన్నట్టు ఉంటుంది, మనం భక్తి చేయనప్పుడు సమస్యలు తక్కువగానే ఉన్నట్టు ఉంటాయి, కానీ భక్తి చేస్తున్నప్పుడు మనకి ఆకర్షణలు పెరగడం కానీ లేదా మనకి సమస్యలు పెరగడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి చూస్తే మాయాదేవి అతన్ని ఆపు చేయాలని చెప్పి పట్టుకోవాలి సంసారంలో ఎప్పుడు కూడా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది. బుద్ధి భక్తి మార్గంలోకి వెళ్ళమని చెబుతూ ఉంటుంది, కానీ మన బంధువులు మన మనస్సు బయట ఉండేటువంటి ఆకర్షణలు మనల్ని ఈ తాత్కాలికమైనటువంటి విషయాల యొక్క మనస్సు లాగుతూ ఉంటుంది. మరి ఒకసారి దాని నుంచి బయటపడినట్లయితే మనకి తిన్నగా ఆధ్యాత్మిక జీవితం ప్రశాంతంగా ఆనందంగా మనం గడుపుకుంటూ బతుకచ్చు. కానీ ఈ పరీక్షలన్నీ వచ్చి మనం ఈ మార్గంలో నిలబడకుండా ఉండడానికి. కాబట్టి ఇక్కడ అర్జునుడు అడుగుతున్నారు, మామూలుగానే సంసారంలో ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, మనం ఈ మార్గంలోకి రావడం సులభం కాదు. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఇంకా మనకి టెస్టులు పెరుగుతాయి. కాబట్టి మనం అప్పుడప్పుడు మనం టెస్టులో పాస్ కాలేక కదా, అందుకే చెప్పబడుతుంది భక్తులు ఎంత ఎదుగుతుంటే మనం మనకు అంత పెద్ద టెస్టులు వస్తూ ఉంటాయి. మనం మామూలు భక్తులు అయితే ఆ స్థాయికి చెందినట్లు మనకి భగవంతుడు చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటాడు. మనం గట్టిగా భక్తులను నిలబడడానికి ప్రయత్నం చేస్తుంటే భగవంతుడు మనకి గట్టి పరీక్షలు పెడుతూ ఉంటాడు. దాని ద్వారా మనం అటో ఇటో తెలుసుకోవడానికి, అంటే అర్జునుడికి ఇదంతా తెలుసు. మామూలు వ్యక్తులకి ఆధ్యాత్మికత అనేది వీళ్ళు అరే రామ అరే కృష్ణ అంటూ బతుకుతున్నారు అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళకి తెలుసు, వాళ్ళు ప్రతిదీ కూడా గమనించుకుంటూ ఉంటారు. ఉదాహరణకి భక్తులు వాళ్ళు రోజు 4 గంటల నిద్ర లేస్తారు. ఏదైనా నిద్ర లేకపోతే వాళ్ళకి అనిపిస్తుంది, నేను దేవుడి అనుగ్రహం తగ్గిపోయింది నాకు, అయితే నేను 2 సంవత్సరాల నుంచి 4 గంటల నిద్ర లేస్తాం, ఈరోజు అసలు నిద్ర రాలేదు, అట్లా నేను మంగళార్థంతో అయిపోయింది, అయితే అంత అయిపోయింది అట్లా. అంటే అక్కడ మనకి చూడడానికి పరాజయం అనేది రాలేదు, మనకి నష్టమేం రాలేదు. కానీ భక్తులకు అర్థమవుతుంది, భగవంతుడు నన్ను అనుగ్రహించిన కారణంగా నేను మాయలో పడి ఉండిపోయాను, నిద్రపోతూనే ఉండిపోయాను. అదే రకంగా మన భక్తులు పోతే మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, కొట్లాటలు అవుతూ ఉంటాయి. మనం తక్కని భక్తులు అంటే ఎంతో సౌమ్యమైనటువంటి స్వభావం గలవాళ్ళు, భక్తులు అంటే ఎంతో ఓర్పుగా పనిచేసేటువంటి వాళ్ళు. కానీ భగవంతుడు అప్పుడు పరీక్షలు పెట్టినప్పుడు మనం ఆ పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు మళ్ళీ మన పాత ప్రవృత్తులు ఈర్ష ద్వేషాలు ఇవన్నీ టక్కుని బయటకు వచ్చేసి మనం దుర్మార్గం వ్యవహారం చేసి తర్వాత ఆలోచిస్తాను, అరే ఇట్లయింది వ్యవహారం చేశాను, ఇన్నాళ్ళు భక్తి చేస్తాను ఆ నోటి నుంచి ఇట్లాంటి మాట ఎందుకు అనాల్సి వచ్చింది, ఇంత నీచంగా ఇంత చీప్గా ఎందుకు బిహేవ్ చేశాను, ఇవన్నీ కూడా బట్ ఇదేదో హరే రామ హరే కృష్ణ అన్నది కాదు. మనం ఈ హరే రామ హరే కృష్ణ అంటూ మన మనసు ఎదుగుతుందా లేదా, మనం బాగుపడుతున్నామా లేదా, మనం పరీక్షల్లో మనం పరీక్ష అంటే నువ్వు భగవంతుడి దగ్గర అవ్వాలా, నువ్వు మళ్ళీ సంసారానికి దగ్గర అవ్వాలా. ఉదాహరణ మనం ప్రశాంతానికి భక్తి చేస్తుంటే మనకు వెంటనే అవకాశం వస్తుంది అనుకోండి, నీకేదో 60,000 రూపాయలు జీతం వస్తుందా, అడుగుతాం తక్కన అన్ని ఎన్ని పక్కన పారేస్తాయి, మనకి తెలివితేటలు పనిచేయవు. నేను 60,000 సంపాదించిన తినేది పప్పు కూర అని 60,000 జీతం వస్తే నాకు ఒరిగేదండి, అనవసరంగా అప్పులు అడిగేవాళ్ళు, జీతం బాగానే తిరిగి అడిగేవాళ్ళు వెనకాల పట్టాను. మన తల్లిదండ్రులు వెళ్ళినంత ముందు ఎంతో ఆశిస్తూ ఉండేది, మన లేకపోతే అడుగుతామని ఉంటారు, కానీ మనకు ఒరిగేది అంటే ఎందుకు జాగ్రత్తగా భక్తులు. కాబట్టి అర్జునుడు అడుగుతున్నాడు, ఈ ఆత్మానుభవ మార్గం అనేటువంటిది ఈ జగత్తులో, ఈ మాయా జగత్తులో ఆధ్యాత్మిక మార్గం ఉండడం అనేటువంటిది, అది అడుగడుగున మనకి పరీక్షలు. మనకి తెలియాలా ఏది పరీక్ష ఏంది తెలుసుకుంటూ ఉండాలా, కావాలని ఇట్లా పరిస్థితులు వస్తూ ఉంటాయి. మనం నేను కరెక్ట్గానే ఉన్నానే, వీడు ఇటు ఎందుకు చేశాడు, పాయింట్ అది కదా, ఇక్కడ పరీక్ష పెడుతున్నారు. నువ్వు బాగానే ఉన్నావు కాబట్టి పరీక్ష పెడుతున్నారు. ఇప్పుడు ఈ పరీక్షలో కూడా నువ్వు బాగానే ఉంటావా, మళ్ళీ నువ్వు మార్గాన్ని తొలగిపోతావు. కాబట్టి అర్జునుడు ఆయనకి సందేహం పడి ఇది జీవితాంతం కదా, మామూలు MBBS చదవాలంటే 5 ఏళ్ళు చదివి పక్కన పారేసి MBBS డిగ్రీ పెట్టుకుని తిరగచ్చు. కానీ భక్తి మార్గంలో ఇంకా అయిపోయింది, ఇంకా నాకు పరీక్షలే ఉండవు, ఇంకా అయిపోయింది, నేను ఎప్పుడు కూడా టాప్లోనే ఉంటాయి, నేను మాయలో పడే అవకాశం లేదు, అటువంటి పరిస్థితి అన్నా జాగ్రత్తగా ఉన్నంత వరకు మాయలో పడకుండా, కొద్దిగా అజాగ్రత్తగా అంటేనే కూడా మాయ అంటే కామ క్రోధ లోభ మద మోహమాశ్చర్యాలకి లోనవడం, దాన్ని మాయ అంటాను. మనం కరెక్ట్ అవతల వాడు కరెక్ట్ అయ్యేది ప్రశ్న కాదు. మనం ఒక యోగి అయి ఉండి మనం క్రోధానికి ఎందుకు గురి కావాలా, మనం ఒక యోగి యోగ మార్గంలో ఉంటూ మనం ద్వేషానికి ఎందుకు గురి కావాలా. యోగి అంటే ప్రతిదీ కూడా భగవంతుడు ఏర్పాటుగానే చూసేటువంటి వాడు యోగి. ఏది జరిగినా కూడా, మంచి జరిగినా చెడు జరిగినా యోగి అయినటువంటి వాడు, ఇది భగవంతుడు నా కోసం విశేషంగా చేసినటువంటి ఏర్పాటు కాబట్టి దీన్ని సంతోషంగా నేను స్వీకరించాలా. మనం పరిస్థితుల్ని మనం నిందించకుండా విమర్శించకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు బాగా అనుకూలమైన పరిస్థితులు ఉంటే మనం మళ్ళీ లేజీగా తయారవచ్చు, లేదా ప్రతికూలమైన పరిస్థితులు ఉంటే ఆ సంఘర్షణలో మనం భక్తిని వదిలేయచ్చు. అంత ప్రశాంతంగా ఉంటే భక్తి బాగానే చేస్తుంటాం, పరిస్థితులు గడ్డుగా తయారవుతాం, మనకి ఇంట్రెస్ట్ పోతుంది జీవిత పోరాటంలో ఎన్ని చేయలేని ఇట్లా. కాబట్టి నిజమైనటువంటి యోగి అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా నాకు ఎక్కువ భగవంతుడు సేవ చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది, నా డబ్బుతో కానీ నా సమయంతో కానీ. ప్రతికూలంగా ఉన్నప్పుడు అతను ఇంకా గట్టిగా ఆ పరిస్థితులు, ఈ ప్రపంచంలో ఈ పరిస్థితి ఇట్లా పనికిరాని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. కాబట్టి భక్తి మార్గం సరైనటువంటి మార్గం, వాటిని ఏదో భక్తిని కాపాడుకుంటూ ఉన్నట్లయితే ఒక జీవితం భక్తిని. కాబట్టి అర్జునుడు అవుతున్నారు, కొంతమంది మందిరానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇస్కాన్ మందిరం దొరికినప్పుడు సరైనటువంటి మందిరం, మీరు ఏదో మందిరానికి పోతారు, అక్కడ మనం నేర్చుకున్నది ఏం లేదు కాబట్టి మళ్ళీ మనం అక్కడికి పోకపోవచ్చు, అర్థమవుతుంది. కానీ ఇస్కానికి మందిరానికి మనం దేవుడు అంటే మనకి నమ్మకం, ఇస్కాన్ మందిరానికి వస్తాం, అక్కడ వాళ్ళు మనకి ఈ భగవద్ జ్ఞానం లేదా భగవంతుని కొనే మార్గాన్ని వాళ్ళు మనకి చూపిస్తారు, అంటే భగవంతుడు మనకి ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి మనం ఇంక రెగ్యులర్గా పోయి నేను ఆధ్యాత్మికంగా ఎదగాల. కానీ ఎంతమంది వస్తారు తెలుసు, కానీ వాళ్ళు సంకల్పం, వాళ్ళు పట్టుదల లేకుండా ఉండడం వల్ల వాళ్ళు సరైన మార్గానికి వచ్చినా కూడా దాంట్లో నిలబడలేరు. కొంతమంది కొన్నాళ్ళు చేస్తూ ఉంటారు, చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళని ఉద్యోగం వెళ్ళిపోయి మళ్ళీ మాయలో పడిపోతారు. అంటే ఒంటరిగా ఉన్నంత కాలం చక్కగానే భక్తి చేస్తారు, ఆ తర్వాత ఉద్యోగం కుటుంబం రాగానే ఆ ప్రభావంలో పడి వాళ్ళు మళ్ళీ భక్తిని వెనక పెట్టేసుకుంటారు, ఆ రకంగా వాళ్ళు భ్రష్టులు అవుతారు. ఎవరైతే గట్టిగా ఇలాగే బతకాలనుకుంటారో, తో భగవంతుడు మాయాదేవి వాళ్ళకి రకరకాల ఆకర్షణలు. నేను చూసాం ఒక ఆయన, ఇప్పుడు ఇస్కాన్లో ఆయన సన్యాసి, పేరు భక్తి రసామృత స్వామి, మంచి డివోటీ సన్యాసి. దల్గాన్లో చూశారు మాట, ఆయన క్లాస్ ఏమైనా అన్నారే, ఏకాదశి రోజు వాళ్ళు ఇంటికి పోయినాం కదా, అప్పుడు అందరూ మాట్లాడాం కదా, భక్తి రసాలు మంచి ఇంటెలిజెంట్ ఆయన. ఆయన మామూలుగా ఆయన వాళ్ళ ఫాదరు ఇంజనీరు, రైల్వేలో ఇంజనీరు భక్తుడు, మంచి ఇంటెలిజెంట్. టక్ 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 అనే పెద్ద ఉద్యోగం 70,000 రూపాయలు చేశాడు. అంత వదిలేసి మళ్ళీ వచ్చి వదిలేసి వచ్చినప్పుడు మళ్ళీ వెనకాల అవకాశం బాంబేలో పెద్ద కోటీశ్వరుడు వచ్చి నేను మా అమ్మాయిని ఇస్తాను ఆయన పెళ్లి చేసుకో. మామూలుగా అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ కోసం రాదు, కానీ భగవంతుడి ఏర్పాటు కోట్లు కోట్లు ఆస్తి. కానీ పెళ్లి చేసుకుని పెళ్ళంతా ఉండాలి కదా, కోట్లు కోట్లు చేసుకుని ఇది కూడా ఈ బాధ్యతలు పెట్టుకోండి. ఆయన అన్నీ దాన్ని రిజెక్ట్ చేశాడు. మాకు కోట్లు అక్కర్లేదు, పెళ్ళి అక్కర్లేదు. అట్లా పరీక్షల నుంచి బయటపడతాం మెల్లిమెల్లిగా. ఈ రకంగా ఎవరైనా కూడా యోగ మార్గంలో ఉన్నప్పుడు ఏమేమి పరీక్షలు వస్తూ ఉంటాయి, వాళ్ళ దగ్గర డబ్బులు వస్తూ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి ఆడాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి మంచి పలుకుబడి ఉండేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి చాలామంది శిష్యులు కావాలని వస్తూ ఉంటారు. ఈ రకంగా ఎన్నో అవుతూ ఉంటాయి. కానీ మనం వాటి ప్రభావంలో పడినట్లయితే మెల్లిగా మన మైండ్ భక్తి మార్గం నుంచి తొలగిపోతుంది. అందుకే ప్రభుపాదం అని చెప్పేవాడు, మనిషి సాధన వదిలిపెట్టకుండా ఉండాలా. మనం ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా ఏ టైంకి ఏ పని కావాలో అది చేసుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మనకి తెలివితేటలు ఇస్తూ ఉంటాడు, ఏ రకంగా మనం మాయను తప్పించుకుని బతకాలా. కానీ మనం పెద్దవాళ్ళం అయిపోయినా అనుకుని సాధన సరిగ్గా చేయనట్లయితే మెల్లిగా మనకి తెలియని విధంగా మన జీవితంలో మాయ ప్రవేశించి మనల్ని కాస్త పడగొడుతుంది. అంటే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, ఇదంతా కూడా ఈ యోగ మార్గం అనేది అది మనం పూర్తిగా యోగి అయిపోయినప్పుడు ఆనందం అంటారు కదా. ఈ సంసారంలో ఇద్దరు వ్యక్తులు సుఖంగా ఉంటారంట, ఒకడేవాడు పరమ మూర్ఖుడు, వాడి దోచినట్టుగా తిని తాగుతూ ఉంటారు, ఏం పట్టించుకోరు, ఎవరు మనల్ని తిడుతున్నారు, మనం సమాజం ఏ రకంగా చూస్తుంది, మనం చేస్తున్నటువంటి పాడు బతికింది. బస్ అతను మూర్ఖుడు కాబట్టి తన పద్ధతిలో ఎవరేమన్నా పట్టించుకోరు మొండిగా. అటువంటి రెండో వ్యక్తి పూర్తిగా యోగి అయినటువంటి వాడు, అతను కూడా జనాలు ఏమంటారు ఎన్ని పట్టించుకోడు, వాళ్ళు మన దారిలో మనం ఎవడేమంటే ఎవరి కోసం బతకాలంటే. కానీ మధ్యలో ఉండేటువంటి వాళ్ళు అటు మూర్ఖుడు కాదు అటు యోగి కాదు, ఇటువంటి వాళ్ళకి ఎన్నో ఊగిసలాట్లు ఉంటాయి. తెగించి మనం ఎవరేమనుకుంటే నాకేమని పద్ధతిలో లేదా మనం ఊగిసలాట్లు ఉంటాం. అటు అర్జునుడు అడుగుతున్నాడు, ఆ ఊగిసలాట్లు అప్పుడప్పుడు మనం నిర్ణయం అటుపక్క తీసుకుని వాళ్ళ ఒత్తిడికి లోనయ్యి ఆకర్షణకు లోనయ్యి లేదా మనం సావధానంగా లేని కారణంగా టక్కని మళ్ళీ మనం మార్గం నుంచి తొలగిపోవచ్చు. కాబట్టి అర్జునుడు అడుగుతున్నాడు, నేను ఈ టీ కాఫీ రోజులు పెట్టి సినిమాలు రోజులు పెట్టి సంసారపు సుఖాలు వదిలిపెట్టి ఆ తర్వాత ఆఖరిలో దేవుడు దొరకలేడు అటు నుంచి ఊరిపోతే దేనికి బతికినట్టు అవుతుంది, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందని ఆ తర్వాత మనం చూస్తాం రేపటి నుంచి. ఈ అర్జునుడు అడిగే ప్రశ్న, యోగమునందు విఫలతను పొందిన వాడికి ఏం గతి పడుతుంది, అంతా కూడా అటు ఇటు కాకుండా చెడిపోయిన వాడు అవుతాం. అప్పుడప్పుడు మనం 30 లక్షలు ఖర్చు పెట్టి మనం ఎంబీబీఎస్లో అడ్మిషన్ తీసుకుంటాం, తీసుకుని మళ్ళీ చదవడం చేతకాక కష్టం కదా, నీ ఎందుకు చేయాలని వదిలిపెట్టేస్తే అటు 30 లక్షలు పోయినా ఇటు డాక్టర్ కాలేదు కదా, వాడు ఇస్తాడు నీ మధ్యలో వదిలిపెడితే నీ 30 లక్షలు వెనక్కి ఇస్తాడు. అటు ఎంబీబీఎస్ లేదు ఇటు 40 లక్షలు పోయింది అని అర్జునుడు అడుగుతున్నాడు. ఇటు మీ సంసార సుఖాలు వదిలిపెట్టినాం, ఆ సినిమాలు చూడడం, టీవీలు చూడడం, టీ కాఫీలు తాగడం, ఈ కుటుంబ సుఖాలు ఏమి వదిలిపెట్టాం, ఇటు భగవంతుడు దొరకలేదు అటు అది లేదు ఇటు లేదు ఏమి వచ్చేది మాకేమవుతుంది. అంటే నెక్స్ట్ రేపటి నుంచి మనం చదువుతాం భగవంతుడు యోగ మార్గంలోకి వచ్చి వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఈ జీవితానికి అందరు నవ్వుతారు కదా, ఎవరన్నా 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండి మళ్ళీ వదిలేసి బదులు మళ్ళీ ఉద్యోగం చేసుకోవడానికి పోతే 40 ఏళ్ళు సంపాదించుకున్నాడు, నేను సంపాదించుకున్నది మనం ఇప్పుడు ఏమన్నాడు గణేష్ ఉన్నాడు 45 ఏళ్ళు దాకా మందిరంలో ఉంటాడు, ఆ తర్వాత మళ్ళీ బయటికి పోతారు, జనాలు దేగతాడు చేస్తారు, ఏదే 45 ఏళ్ళు నీ సంపాదించేది లేదా 45 ఏళ్ళకి వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు పిల్లాడు పుడతాడు, ఇప్పుడు దాకా 70 ఏళ్ళు దాకా ఇలాంటి సాక్కుంటా ఉన్నారు, జనాలను తేగటాడు అటు కాకుండా ఇటు కాకుండా పోయినాడు. అంటే సమాజం దృష్టిలో మనం నవ్వుల పాలు కావచ్చు, కానీ భగవంతుడు ఏమంటున్నాడు, ఒకసారి యోగ మార్గానికి వచ్చినాడు భ్రష్టుడైనా కూడా జనాలంతా మన ఎగతాళి చేసి మనల్ని ఇచ్చేస్తారు, కానీ భగవంతుడు అటువంటి యోగ భ్రష్టుల గురించి ఏమంటున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి